ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాళ ఎపిసోడ్ లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ సర్కార్ హడావిడి, కేసీఆర్ యోచనల మేరకే ఏపీ సీఎం జోరు పెంచారని వినికిడి. బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వివక్ష జరిగిందని విమర్శ. బాసర క్షేత్రానికి తుమిడిహట్టి బ్యారేజ్కి నిధులెక్కడా అని ప్రశ్న. సీఎం జగన్ ని ముఖేష్ అంబానీ కలవడం వెనుక ఆసక్తికర కోణం. బీజేపీ హస్తిన పెద్దల ఆశీస్సులతోనే జరిగిందట ఈ సమావేశం. విజయనగరంలో కోలగట్ల పూసపాటి వర్గీయులకు జలక్. మేయర్ పీఠాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో వారికి షాక్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఇంత హడావిడిగా ఎందుకు నిర్వహిస్తున్నారో అటు వైసీపీ వర్గాలకు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అంతుపడడం లేదు. ఇంత హడావిడి మేళాన్ని, గందరగోళాన్ని తానెప్పుడూ చూడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు కూడా. అయితే కేవలం 22 రోజుల వ్యవధిలో అన్ని రకాల ఎన్నికలు పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన వెనుక పెద్ద కథే ఉంది. రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న ఆ వైనం ఏంటో ఈ కథనంలో వివరంగా చూద్దాం.
రాజుగారు తలిస్తే కొరడా దెబ్బలకు కొదవా అన్న సామెత వినే ఉంటారు. అచ్చం అలాగే ఉందట ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ వ్యవహారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల వైఖరి ఎవరికి రుచించడం లేదు. రిజర్వేషన్లపై బీసీ వర్గాలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలను సైతం వారు లెక్క చేయడం లేదు. కేవలం 22 రోజుల వ్యవధిలోనే పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్ ఎన్నికలను పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించడమే ప్రస్తుత గందరగోళానికి ప్రధాన కారణం. స్థానిక సంస్థల ఎన్నికలను ఇంత హడావుడిగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఎందుకు నిర్ణయించారో అని ఆరాతీస్తే ఓ ఆసక్తికర అంశం తెలిసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఇటీవల 7 గంటల పాటు ఏపీ సీఎం జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మేరకే ఈ ఎన్నికలను ఆగమేఘాలపై పూర్తి చేయాలని జగన్ స్కెచ్ గీశారట. ఇలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కోవడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, కేంద్ర బీజేపీ పెద్దల ధోరణి, ఏపీలో 3 రాజధానుల వ్యవహారం, ఇసుక కొరత, అమరావతిలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగడం వంటి పలు అంశాలపై ప్రగతి భవన్లో తెలంగాణ, ఆంధ్ర సీఎంల మధ్య చర్చ జరిగిందట. ప్రధానంగా రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలన్నీ గట్టి ఉద్యమం చేపట్టిన సంగతి కూడా ప్రస్తావనకు వచ్చిందట. ఈ సమయంలో ఏపీలో తాజా రాజకీయ సంక్షోభానికి స్థానిక సంస్థల ఎన్నికలే తరుణోపాయమని ఓ నిర్ధారణ జరిగిందట. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక జరగడం తెలిసిందే. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కూడా దిగొచ్చారు. నిజానికి అంతకుముందు వరకు తెలంగాణలో సీన్ వేరుగా ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. పరిస్థితి రాను రాను తీవ్ర రూపం దాల్చింది. అయినా కేసీఆర్ సర్కార్ తలొగ్గలేదు. ఇదే సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికినట్లయింది. రాజకీయంగా సీఎం కేసీఆర్కి అదొక గొప్ప ఉపశమనం కింద లెక్క. ఈ ఫార్ములానే ఏపీలోనూ అనుసరించాలని జగన్ కు సీఎం కేసీఆర్ కర్తవ్య బోధ చేశారని చెబుతున్నారు. ఏపీలో ఒక పక్క రాజధాని ఉద్యమం ఎగిసిపడుతోంది. 3 రాజధానుల ప్రతిపాదనకు ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ, జనసేనల మధ్య పొత్తుతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇదే సమయంలో జగన్ ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలే అండగడుతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఒక్కటే మార్గమని తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ కు సూచించినట్టు భోగట్టాలి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా వస్తుంటాయి. ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ఆలోచన చేస్తోందట. కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి కోస్తాలో మెజారిటీ స్థానాలను, జిల్లా పరిషత్లను గెలుచుకుంటే మూడు రాజధానులకు అందరూ మద్దతిస్తున్నారన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపవచ్చునని, ఫలితాల తర్వాత సాగర తీరానికి తరలిపోవచ్చునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యూహం పన్నారట. అందువల్లే ఆర్థికంగా శక్తివంతులైన నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా రంగంలోకి దించారు. ఎక్కడైతే ఫలితాలు ప్రతికూలంగా వస్తాయి అని భావిస్తున్నారో ఆయా చోట్ల ఎన్నికలను వాయిదా వేయించారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా డబ్బు మద్యం పంపిణీ చేసిన వారిపై కేసులు నమోదు చేయడానికి, వారిని అనర్హులుగా ప్రకటించడానికి ప్రభుత్వం ఓ చట్టం చేసింది. ఈ చట్టం అందరికీ వర్తిస్తుందని చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రతిపక్షంపై పైచేయి సాధించడానికే ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మార్చి నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయని, ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఆ వెంటనే కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన వైజాగ్ కి ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించాలని సీఎం జగన్ నిర్ణయించారట. ఏదేమైనా తెలంగాణ సీఎం కేసీఆర్ కర్తవ్య బోధ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇంత హడావుడిగా జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ చెప్పినట్టుగా ఒక్క విజయం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారట. పొరుగు రాష్ట్ర సీఎం నూరిపోసిన రాజకీయ సూత్రాన్ని అనుసరిస్తున్న జగన్ని ఏపీ ప్రజలు నెత్తినెత్తుకుంటారో లేక స్థానిక ఎన్నికల్లో రివర్స్ షాక్ ఇస్తారో చూద్దాం.
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందన్న వాదన ఎందుకు వచ్చింది? బాసర ఆలయ అభివృద్ధి, తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దేనికి సంకేతం? ప్రతిష్టాత్మక IIIT అరకొర కేటాయింపులతో సరిపెట్టడంపై స్థానికులు ఏమనుకుంటున్నారు? ఈ మాత్రం దానికే జిల్లా ప్రజాప్రతినిధులు సంబరపడడం ఎందుకో అని ఎత్తిపొడుస్తున్నది ఎవరు? ఆసక్తికర ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం.
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అనే ఓ సామెత ఉంది. అలాగే ఉందట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏటేటా పెరుగుతోంది. ఈసారి అది 183,000 కోట్ల రూపాయలకు చేరింది. సంక్షేమం, సేద్యం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు జరిపినట్టు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే కేటాయింపుల తీరే కొన్ని జిల్లాల్లో విమర్శలకు తావిస్తోంది. సంక్షేమ పథకాలకు కేటాయింపులను స్వాగతిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీర్ఘకాలిక పథకాలపై పైసా విదల్చకపోవడంపై విపక్ష నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించలేదని, వెనుకబడిన జిల్లా పట్ల ఇంత వివక్ష ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రసిద్ధ క్షేత్రం బాసరకు రాష్ట్ర బడ్జెట్లో ఈసారి కూడా నిరాశ ఎదురైంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన బాసర క్షేత్రం అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించలేదు. ఈసారి అమ్మవారి క్షేత్రం మిగతా ఆలయాల మాదిరిగా మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చెందుతుందనుకున్న స్థానికుల ఆశలు ఆవిరయ్యాయి. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం బాసరను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని జిల్లావాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. పైగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంత జిల్లాలో ఈ ఆలయం ఉండడంతో వారి అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో బాసర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మినహా మంత్రులు అనేక హామీలు ఇచ్చారు. 2 ఏళ్ల కిందట ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బాసర క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో 2018-19 బడ్జెట్లో ఈ క్షేత్ర అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ అందులో నుంచి పైసా విదల్చలేదు, స్థానికంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు, తాజా బడ్జెట్లోనూ ఆలయ ప్రస్తావనే లేదు. బాసర్లోనే ఉన్న ప్రతిష్టాత్మక RJUKT IIIT అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఈ విద్యాసంస్థకు గత కొన్నేళ్ల నుంచి బడ్జెట్లో ప్రాధాన్యం లభించడం లేదు. స్వల్ప నిధులు మాత్రమే విధిలిస్తున్నారు. యూనివర్సిటీ నిర్వహణ అవసరాల కోసం 50 కోట్ల రూపాయల మేర ప్రతిపాదనలు పంపితే అందులో సగం కంటే తక్కువ, అంటే 22 కోట్ల 30 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఉద్యోగుల వేతనాలకే సరిపోవని, ఇక కొత్త వసతుల ఏర్పాటు, కొత్త కోర్సుల ప్రవేశానికి ఆస్కారం ఎలా ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి మిగతా యూనివర్సిటీలకు భిన్నంగా RJUKTలో ఉన్నత స్థాయిలో సదుపాయాలు, విద్యార్థులందరికీ భోజన, హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. దీనికి భారీగా ఖర్చు అవుతోంది. ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడుతుందని వర్సిటీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం మాట మాత్రంగా అయినా ఈ బ్యారేజ్ గురించి ప్రకటన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. భూసేకరణ కోసం కేవలం 12 కోట్ల రూపాయలు కేటాయించారు. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి పథకం ద్వారా తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజ్ నిర్మించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల కాల్వల నిర్మాణం కూడా సింహభాగం పూర్తయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ బ్యారేజ్ నిర్మించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే మహారాష్ట్ర నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంతో ప్రాజెక్ట్ డిజైన్ మార్చారు. ప్రత్యామ్నాయంగా దిగువన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. అయితే కాళేశ్వరంలో కుమరం భీం, మంచిర్యాల జిల్లాలకు నీటి కేటాయింపులు లేవు. దీంతో గతంలో ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసి ఈ రెండు జిల్లాలకు నీరందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా తుమ్మిడిహట్టి వద్ద లేదా దానికి ఎగువన వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మించి సాగునీరు అందిస్తామని గతంలో ప్రకటించారు. ఈ క్రమంలో తాజా బడ్జెట్లో దీనిపై ప్రస్తావన ఉంటుందని జిల్లావాసులు భావించారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ప్రతి బడ్జెట్లోనూ ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని విపక్ష నేతలు గట్టిగా ఆరోపిస్తున్నారు. దీనిపై అధికార పక్ష పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి విచిత్రమే కళ్ళొక్కట్టింది. గతంలో కత్తులు దూసుకున్న వారు నేడు కౌగిలించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటున్నారు. రాజకీయంగా ఒకరి అవసరం మరొకరికి ఏర్పడడంతో ఈ చెలిమి సాధ్యమైంది. ఎంతో ఆసక్తికరమైన కలయిక వెనుక దాగిన కొత్త కోణాలేంటో ఈ కథనంలో వివరంగా చూద్దాం.
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్న తిట్టుకున్నవారే ఆ మరునాడు చేతులు కలుపుతూ ఉంటారు. జనం చెవుల్లో పుష్పగుచ్చాలు పెడుతూ ఉంటారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇలాంటి దృశ్యమే అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు దానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కారణమని జరిగిన ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. ముఖేష్ వ్యాపార సంస్థలపై దాడులకు తెగబడ్డాయి. ఈ పరిణామంతో కలవరం చెందిన ముఖేష్ అంబానీ అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేతలకు ఫిర్యాదు చేసినట్టు విన్నాం. అదిగో ఆనాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రిలయన్స్ పెద్దలకు మధ్య సత్సంబంధాలు లేవు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన ఈ 9 నెలల్లో వారిద్దరూ కలవలేదు. అయితే ఇప్పుడు ఒకరి అవసరం మరొకరికి ఏర్పడింది. రాజ్యసభ ఎన్నికలు ఇందుకు దోహదపడ్డాయి. బీజేపీ కూడా దౌత్యం నడిపిందట. అందివచ్చిన ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చక్కగా ఉపయోగించుకున్నారు. దీంతో జగన్ ముఖేష్ అంబానీల కలయిక అనే విచిత్ర సన్నివేశం ఆవిష్కృతమైంది. ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. ఆ సమయంలో రాజ్యసభ టికెట్ల గురించి వారి మధ్య చర్చ జరిగింది. ఒక టికెట్ బీజేపీకి ఇచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆఫర్ వెళ్లిందట. అయితే జగన్ పార్టీ నుంచి నేరుగా టికెట్ తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని బీజేపీ పెద్దలు భావించారట. ఈ నేపథ్యంలోనే తమతో సన్నిహితంగా ఉండే ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమళ్ నత్వానీని రంగంలోకి దించారట. ఇది తెర వెనక జరిగిన అసలు మంత్రాంగమని తాజా సంకేతాలు వెల్లడిస్తున్నాయి. పరిమళ్ నత్వానీ 2 సార్లు ఛత్తీస్గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈసారి అక్కడ సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయం గురించి ఆలోచనలో పడ్డారు. ఈ తరుణంలోనే జగన్ రూపంలో అవకాశం వచ్చింది. వెంటనే నత్వానీ ముఖేష్ అంబానీతో కలిసి సీఎం జగన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ మరో అంశం కూడా దాగుంది. బీజేపీ నేరుగా రాజ్యసభ టికెట్ తీసుకుంటే తమకి కూడా నష్టమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది. సీఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ పేరు చెప్తే ముస్లింలు మండిపడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీకి తాము టికెట్ ఇస్తే రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో తమకు అండగా నిలబడిన ముస్లిం సామాజిక వర్గం దూరమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే టికెట్ తీసుకుంటే తమతో పొత్తు కుదుర్చుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈ పరిణామం ఎంత మాత్రం నచ్చదని కూడా బీజేపీ అధిష్టానం భావించింది. ఈ సమయంలోనే వారికి తరుణోపాయం దొరికింది. రోగి కోరుకున్నది వైద్యుడిచ్చింది ఒకటే అన్నట్టుగా ఇరు వర్గాలకు పరిమళత్వాన్ని రాజీ అభ్యర్థిగా దొరికారు. ఉభయ కుసిలో పరిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని జగన్ వద్దకు పంపారు. దీని వెనక విజయసాయిరెడ్డి దౌత్యంతో పాటు బీజేపీ అగ్రనేతల రాయభారం కూడా ఉందని చెబుతున్నారు. ముఖేష్ అంబానీ అంతటి పారిశ్రామికవేత్త ముంబై నుంచి ఏపీకి తరలి వచ్చారంటే ఆ పని ఎంత ముఖ్యమైనదో, దాని వెనక ఎంత తతంగం నడిచిందో రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికిట్టే అవగతమవుతుంది. ఒక దెబ్బకు అనేక పెట్టలన్నట్టుగా ఈ పరిణామం ఏపీ సీఎం జగన్ కి బాగా కలిసి వచ్చింది. ముఖేష్ తో పాటు పాత వివాదానికి స్వస్తి చెప్పడం, కొత్త స్నేహానికి చిగురు తొడగడం, బీజేపీని సంతృప్తి పరచడం, రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ గా పరిమళత్వాన్ని ఉండడంతో ఆయనకు రాజ్యసభ టికెట్ ఇస్తే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావించడం, ఇలా అనేక లెక్కలు వేసుకున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు. ఏదేమైనా అటు బీజేపీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉభయ తారకంగా ఉండడంతో పాటు విజయసాయిరెడ్డి దౌత్యం ఫలించడంతో పరిమళత్వానికి రాజ్యసభ టికెట్ ఖరారైంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక బీజేపీ పోషించిన పాత్రని బట్టబయలు చేయడానికి ఇప్పటికే ప్రతిపక్షాలు నోటికి పని చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫలితం ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఆ రెండు కుటుంబాలకు రిజర్వేషన్ పద్ధతి రాజకీయంగా ఇరకాటాన్ని తెచ్చిపెట్టింది. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. పదవిపై ఆశలతో చేసిన వారి ప్రయత్నాలు బిడిసికొట్టాయి. రాజకీయంగా ఒకరికి దెబ్బ మీద దెబ్బ తగిలితే ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలిందనుకున్న మరొకరికి ముఖం చిన్నబోయేలా చేసింది. ఇంతకీ ఆ రెండు కుటుంబాల కథ ఏంటి, ఎవరా అభ్యర్థులు, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
వేటగాడికి కాస్త చురుకుదనం కూడా అవసరం అన్నారు పెద్దలు. ఈ సూత్రాన్ని రాజకీయాల్లో కొందరు నేతలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రధాన రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు పెద్దలు ఈ దిశగా నడిచే క్రమంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఆ సంగతులు ఏంటో తెలియాలంటే కొంత నేపథ్యంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ వారసులకు మరింత ఉజ్వల రాజకీయ భవిష్యత్ అందించాలని విజయనగరంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన కుటుంబాలు ఆలోచన చేశాయి. తమ మదిలో ఉన్న ఆలోచనలను కార్యరూపంలోకి తేవడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాయి. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమరంలో సత్తా చాటడానికి 8 నెలల క్రితమే ఆ కుటుంబాల పెద్దలు బద్దక రచన చేశారు. ఈ కోవలో టీడీపీ పక్షాన అశోక్ గజపతిరాజు కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబం ముందు వరుసలో నిలిచాయి. విజయనగరం రాజకీయ చరిత్రలో కొత్త శకాన్ని సృష్టించాలని, తొలి మేయర్ పీఠంపై తమ వారసులను కూర్చోబెట్టాలని ఆ రెండు కుటుంబాలు తప్పించాయి. ఇలా ఉంటే 2 రోజుల క్రితం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ ప్రకటన అశోక్ గజపతిరాజు, కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబాలకు గట్టి షాక్ ఇచ్చింది, వారి ఆశలని నీరుగార్చింది. విజయనగరం నగరపాలక సంస్థగా అవతరించిన తర్వాత స్థానిక శాసనసభ్యులు, కోలగట్ల వీరభద్రస్వామి వర్గీయులు, టీడీపీలో అశోక్ గజపతిరాజు అభిమానులు మేయర్ స్థానం జనరల్ కేటగిరీకి రిజర్వ్ అవుతుందని, ఈ పీఠానికి కోలగట్ల పోస్పాటి వారసులు పోటీలో ఉంటారని ఆశించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ విజయనగరం మేయర్ పదవిని వెనుకబడిన కులాలకు చెందిన మహిళకి జగన్ ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఒక్కసారిగా అశోక్ గజపతిరాజు, కోలగట్ల వీరభద్రస్వామి వర్గాలకు చెందిన వారు షాక్ తిన్నారు. మొన్నటి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ స్థానంలో పోటీ పడిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి పరాజయం పాలైన నగరపాలక సంస్థ ఎన్నికలపై ఆనాటి నుంచి దృష్టి సారించారు. వార్డుల వారీగా పట్టు పెంచుకునేలా పావులు కదిపారు. అదితి గజపతి తమ పార్టీ మేయర్ అభ్యర్థి అనే ప్రచారాన్ని తెలుగు తమ్ముళ్లు నగరంలో బాగానే చేశారు. వారి తల్లి సునీత గజపతి విజయనగరం పురపాలక సంఘ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఈ నేపథ్యాన్ని కూడా జోడించి అదితి గజపతి కూడా నగరానికి తొలి మేయర్ కావాలనే తపనతో ఉన్నారని వారి అనుచరులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో వారు కంగు తిన్నారు. విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. మేయర్ పీఠం లక్ష్యంగా ఈ తండ్రి కూతుళ్లు గట్టిగానే శ్రమించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. తన కుమార్తె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని సన్నిహితుల వద్ద వీరభద్రస్వామి చెప్పుకున్నారు కూడా. ఈ దశలోనే బీసీ మహిళ మాత్రమే మేయర్గా పోటీ చేయడానికి అర్హురాలన్న ప్రభుత్వ ప్రకటన కోలగట్ల కోటరీలో తీవ్ర కలకలమే రేపింది. తన కుమార్తె రాజకీయ భవితవ్యంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోలగట్ల తాజా పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరిస్తామని చెప్తున్నప్పటికీ అటు అశోక్ గజపతి, ఇటు కోలగట్ల వీరభద్రస్వామి వైపు నుంచి రిజర్వేషన్ ఖరారుపై పెదవి విరుపే కనిపిస్తోందట. కోలగట్ల వీరభద్రస్వామిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం ఎప్పటి నుంచో ఓ వాదన చేస్తోంది. మేయర్ పీఠం ఓసీకి ఎలా కట్టబెడతారు అన్న ప్రశ్నని ఆ వర్గం ప్రచారంలో పెట్టింది. టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల పక్షాన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులే పోటీ చేశారు. ఇప్పుడు కూడా మళ్లీ ఆ కుటుంబాలేనా, మరెవరు అక్కర్లేదా అంటూ అశోక్ గజపతిరాజు, కోలగట్ల వ్యతిరేకులు లాజిక్లు కూడా లాగారు. ఏదేమైనా ఈసారి మేయర్ పీఠం తమకు దక్కదని స్పష్టమయ్యాక కోలగట్ల పూసపాటి కుటుంబాల వారు తీవ్ర ఆవేదనకు గురైన మాట వాస్తవం. ఈ రెండు ఫ్యామిలీలను వ్యతిరేకించేవారు మాత్రం లోపల తెగ ఆనందించారు. చూద్దాం ఈ లోకల్ వార్లో ఏ కొత్త సన్నివేశాలు పండుతాయో.
ఇదండి వాళ్ళ ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.